రెండవ కొరింథీలకు 1. దైవేచ్ఛ వల్ల యేసుక్రీస్తు అపోస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు, మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము శాంతి లభించాలని కోరుతున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు దయామయుడు, మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా ఇతరుల కష్టాలు తొలగించటానికి సహాయం చేయాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు కష్టాల్ని మనం పంచుకున్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకుందాం. మీకు సహాయం చేయాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చేయటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకున్నట్లుగానే మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకుంటారని మాకు తెలుసు. మేము ఆసియా ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మొయ్యలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మా మనసులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయిన వాళ్లను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావు నుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. మీరు ప్రార్థించి మాకు సహాయం చేయాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేశాక అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కలుగుతుంది. మేము ఈ ప్రపంచంలో నిజాయితీగా సదుద్దేశాలతో జీవిస్తున్నాము. ముఖ్యంగా మీకోసం చేసినవి సదుద్దేశంతో చేశాము. మేము చేసినవన్నీ దేవుని దయ వల్ల సంభవించాయి. ఇది మానవ ప్రయత్నం వల్ల సంభవించలేదు. ఇది నిజమని మా అంతరాత్మలు చెబుతున్నాయి. ఇది మేము గర్వించదగ్గ విషయం. మేము మీరు చదవగలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే వ్రాస్తున్నాము. మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకున్నారు. మునుముందు పూర్తిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. యేసు ప్రభు వచ్చిన రోజు మీ కారణంగా మేము గర్విస్తున్నట్లే మా కారణంగా మీరు గర్వించగలుగుతారు. నాకు ఈ విషయంలో నమ్మకముంది. కనుకనే మీకు 2 సార్లు లాభం కలగాలని నేను మొదట మిమ్మల్ని దర్శించాలని అనుకున్నాను. మాసిదోనియాకు వెళ్లే ముందు, తిరిగి వచ్చే ముందు మీ దగ్గరకు రావాలనుకున్నాను. అక్కడి నుండి నేను యూదయాకు వెళ్లేటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను. నేను ఈ ఏర్పాట్లు ఆలోచించకుండా చేశానని అనుకుంటున్నారా? నేను అందరిలా ఒకసారి అవునని, ఒకసారి కాదని అనను. దేవుని సాక్షిగా చెప్తున్నాను, మీకు బోధించిన విషయంలో అవును కాదు అనే ప్రశ్నే లేదు. నేను సిల్వాను, తిమోతి మీకు బోధించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయం అవును కాదు అని అనలేదు. ఆయన అన్నివేళలా అవును అని అన్నాడు. దేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలైనను అవును అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసుక్రీస్తు ద్వారా మనము ఆమేన్ అని అంటున్నాము. ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము. దేవుడు మనకు, అంటే మీకు మాకు, క్రీస్తు పట్ల దృఢ విశ్వాసం ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు. దేవుడు మనము తన వాళ్లమన్న ముద్ర మనపై వేశాడు. తన ఆత్మను రానున్న దానికి హామీగా మన గుండెల్లో ఉంచాడు. నేను దైవ సాక్షిగా చెబుతున్నాను, మిమ్మల్ని నొప్పించరాదని నా ఉద్దేశ్యం. కనుక నేను కొరింతుకు తిరిగి రాలేదు. మీ విశ్వాసము ద్వారా దృఢం కాగలరు. కనుక మీరు ఏ విధంగా విశ్వసించాలో మేము చెప్పటం లేదు. మీ ఆనందం కోసం మీతో కలిసి పనిచేయాలని మా ఉద్దేశ్యము. 2 కొరింథీయులకు 2. అందువల్ల నేను మళ్లీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దుఃఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను. నేను మిమ్మల్ని దుఃఖపెడితే దుఃఖపడిన మీరు తప్ప నన్ను సంతోషపెట్టడానికి ఇతరులు ఎవరున్నారు? కనుక మీకా ఉత్తరం రాశాను. నేను వచ్చినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకున్న వాళ్ళు నాకు దుఃఖం కలిగించరాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందిస్తారని నాకు తెలుసు. దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ వేదన పడుతూ మీకా ఉత్తరం వ్రాశాను. మీకు దుఃఖం కలిగించాలని కాదు, మీ పట్ల నాకున్న ప్రేమను మీకు తెలియచేయాలని అలా వ్రాశాను. ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే అతడు నాకు కాదు మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల కఠినంగా ప్రవర్తించటం నాకు ఇష్టం లేదు. మీలో చాలామంది అతన్ని శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు. అతన్ని క్షమించి ఓదార్చండి. అలా చేయకపోతే అతడు ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు. అతని పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియచేయమని వేడుకుంటున్నాను. మీరు పరీక్షకు నిలువగలరా లేదా అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటిస్తారా లేదా అన్నది గమనించాలని నేను మీకా ఉత్తరం వ్రాశాను. మీరు క్షమించిన వాళ్లను నేను క్షమిస్తాను. నేను క్షమించింది, నిజానికి నేను క్షమించవలసింది ఏదైనా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో క్షమించాను. సైతాను కుట్రలు మనకు తెలియనివి కావు. వాడు మనల్ని మోసం చేయరాదని ఇలా చేశాను. నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభు ఎన్నో అవకాశాలు కలిగించాడు. నా సోదరుడైన తీతు నాకు కనిపించలేదు, కనుక నా మనసుకు శాంతి కలుగలేదు. వాళ్ళు నుండి సెలవు తీసుకొని మాసిదోనియాకు వెళ్ళాను. దేవుడు క్రీస్తు ద్వారా అన్నివేళలా మనకు విజయం కలిగిస్తాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతతో ఉందాము. క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అన్నిచోట్ల ఆయన వెదజల్లాడు. రక్షింపబడే వాళ్లకు, నాశనమవుతున్న వాళ్లకు మనము క్రీస్తు పరిమళంగా ఉండేటట్లు దేవుడు మనల్ని ఉపయోగించాడు. మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చేయటానికి ఎవరు అర్హులు? అనేకులు దైవ సందేశాన్ని సంతలో అమ్మే సరుకులా అమ్ముతున్నారు. మేము అలాంటి వాళ్లము కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెబుతున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు. 2 కొరింథీయులకు 3. ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగుడుకుంటున్నట్లు అనిపిస్తుందా? మీ నుండి మాకు పరిచయ పత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇతరుల వలె పరిచయ పత్రాలు తీసుకురావాలా? మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం. మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము, కనుక మాకా నమ్మకం ఉంది. మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు, అది దేవుని ఆత్మరూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి, కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు. రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు ఇచ్చినప్పుడు మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇస్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేకపోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే దేవుని ఆత్మనిచ్చే పాలనలో ఇంకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే నీతిని స్థాపించే పాలనలో ఇంకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు ఇంకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి. మాకు అంత నిరీక్షణ ఉంది, కనుకనే మాలో ఇంత ధైర్యం ఉంది. తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటి వాళ్లము కాదు. వాళ్లు అర్థం చేసుకోలేదు. ఈనాటికి వాళ్లు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్లకు ముసుగు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. ఈనాటికి మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ల బుద్ధిని కప్పివేస్తుంది. కాని ప్రభువైపుకు మళ్లిన వాళ్ల ముసుగు తీసివేయబడింది. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభులా మారుస్తోంది. 2 కొరింథీయులకు 4. దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము, కనుక ధైర్యం కోల్పోము. నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేశాము. మేము మోసాలు చేయము, దైవ సందేశాన్ని మార్చము, సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటి వాళ్లమో, మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు. మేము చెప్పే దైవ సందేశం మూయబడితే నశించేవాళ్లకు మాత్రమే అది మూయబడింది. క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవ సందేశం ఆయన మహిమను ప్రకాశింపచేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేశాడు. మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసుక్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. చీకటి నుండి వెలుగు ప్రకాశించని అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింపచేశాడు. దేవుడిచ్చిన ఈ ఐశ్వర్యం మామూలు మట్టి కుండల్లో దాగి ఉంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది. మా చుట్టూ కష్టాలు ఉన్నాయి, కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి, కాని మేము వాటి వల్ల దిగులు పడలేదు. మేము హింసింపబడుతున్నాము, కాని మేము దిక్కులేని వాళ్లము కాము. మేము క్రింద పడ్డాము, కాని నశించిపోలేదు. మేము అన్నివేళలా యేసు మరణాన్ని మోసుకుని తిరుగుతూ ఉంటాము. ఆయన జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశం. బ్రతికి ఉన్న మేము యేసు కోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పనిచేస్తోంది. లేఖనాల్లో
నేను విశ్వసించాను కనుక మాట్లాడుతున్నాను
అని వ్రాయబడి ఉంది. మేము కూడా అదేవిధంగా విశ్వసించాము కనుక మాట్లాడుతున్నాము. ఎందుకంటే చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించినవాడు ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు. ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలని, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని ఇందులోని ఉద్దేశ్యం. కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా మా ఆంతర్యం ప్రతిరోజు శక్తి పొందుతూ ఉంది. క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింప తగినవి కావు. అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము, కనిపించనిది అనంతము. 2 కొరింథీలకు 5. భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం అంటే మన శరీరం నశిస్తే పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము. మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. ఈ గుడారంలో నివసిస్తున్నంత కాలం మనం పెద్ద భారంతో మూలుగుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకుంటాము. ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేశాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు. అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు. మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు, విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. మనమీ శరీరానికి దూరమై ప్రభుతో నివసించాలని కోరుకుంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది. అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనందపరచటమే మన ఉద్దేశ్యం. ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడు ప్రతిఫలం పొందుతాడు. కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. మా గురించి మేము చెప్పుకోవాలని లేదు, మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం ఇస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక అతని వేషం చూసి పొగిడేవాళ్లకు సమాధానం చెప్పగలుగుతారు. మాకు మతి పోయిందా? అవును, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? అవును, అది మీకోసం ఉంది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తోంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు. ఆయన అందరికోసం మరణించాడు. కనుక జీవిస్తున్న వాళ్ళు ఇక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజల కోసం మళ్లీ బ్రతికింపబడిన వాని కోసం జీవించాలి. ఇక నుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, కాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది. క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది. ఇదంతా దేవుడు చేశాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు. క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకునుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు, వాళ్లను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకుంటాడన్న సందేశం చెప్పాడు. మేము క్రీస్తు రాయబారులం, దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధాన పడుమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. క్రీస్తు పాపం చెయ్యలేదు, కాని మన కోసం దేవుడు ఆయన్ని పాపంగా చేశాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేశాడు. 2 కొరింథీయులకు 6. దేవునితో సహా పనివారంగా మేము దైవానుగ్రహాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము, ఎందుకంటే దేవుడే ఈ విధంగా అన్నాడు.
నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను, రక్షించే రోజున మీకు సహాయం చేశాను.
నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే, రక్షించే రోజు ఈ దినమే. మేము చేసే సేవ చెడు పేరు పొందరాదని మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకుంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పనిచేసినప్పుడు, నిష్కల్మషంగా ఉండటంలో, ఇతరులను అర్థం చేసుకోవటంలో, సహనం దయచూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, కీర్తి వచ్చిన, అవమానాలు కలిగిన, పొగడ్తలు వచ్చిన, నిందలు కలిగిన, సత్యవంతులన్నా మోసగాళ్లన్నా, మేము తెలిసిన మమ్మల్ని తెలియని వాళ్లుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోని వారిగా ఉన్నప్పుడు, కొట్టబడిన చంపబడకుండా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్న ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైన ఇతరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు, మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకుంటున్నాం. కొరింతులోని ప్రజలారా, మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయపూర్వకంగా అంగీకరించాము. మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము, కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు. నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా అంగీకరించినట్లే మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి. అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకు చీకటికి ఏమి సహవాసము? క్రీస్తుకు బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్నవానికి విశ్వాసం లేనివానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? దేవుని ఆలయానికి విగ్రహాలకు వడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు.
నేను వాళ్ల మధ్య నడుస్తూ వాళ్లతో జీవిస్తాను, వాళ్లు నా ప్రజగా, నేను వాళ్ల దేవునిగా ఉంటాము. కాబట్టి వాళ్లను వదిలి వేరుగా ఉండండి. అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను అని ప్రభు అన్నాడు. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తి సంపన్నుడైన ప్రభు అంటున్నాడు.
2 కొరింథీయులకు 7. మిత్రులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కనుక మన దేహాలకు మన ఆత్మలకు కలిగిన మలినాన్ని కడిగి పరిశుద్ధమవుదాం. మనకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి, కనుక పరిపూర్ణత పొందటానికి ప్రయత్నం చేద్దాం. మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు, మా స్వలాభానికి ఎవ్వరినీ దోచుకోలేదు. మిమ్మల్ని నిందించాలని ఇలా అనటం లేదు. మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించటానికి మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీ విషయంలో నేను గర్విస్తుంటాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము మాసిడోనియా దేశానికి వచ్చినప్పటి నుండి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోట మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు. కానీ కృంగిన మనసులకు శాంతిని కలిగించే దేవుడు తీతును పంపి మాకు సహాయం చేశాడు. అతడు రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణను గురించి అతడు చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను. నా లేఖ మీకు దుఃఖం కలిగించినా అది వ్రాసినందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెంసేపు మాత్రమే. కానీ ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, మీ దుఃఖం మారుమనసుకు నడిపింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు, కాని మేము మీకు ఏ హాని కలిగించలేదు. దేవుడు కలిగించిన దుఃఖం మారుమనసు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దానివల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది. దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషులని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆతృత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్య వల్ల కలిగిన ప్రతి నింద నుండి తప్పించుకున్నారు. కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసిన వాని కొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయిన వాని కొరకు గాని వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెబుతున్నాను, మీరు కనబరుస్తున్న అభిమానాన్ని మీరు చూడగలగాలని వ్రాసాను. అది మాకు ప్రోత్సాహం కలిగించింది. మా ప్రోత్సాహంతో పాటు తీతు యొక్క ఆనందాన్ని చూసి మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. మీరు అతని మనసుకు శాంతి చేకూర్చారు. నేను మిమ్మల్ని అతని ముందు పొగిడాను. మీరు నా మాట నిలబెట్టారు. మేము మీతో ఎప్పుడూ సత్యం మాట్లాడాము. మిమ్మల్ని పొగుడుతూ తీతునకు చెప్పినవి కూడా సత్యమని మీరు రుజువు చేశారు. మీరు అతన్ని విధేయతతో, భయంతో వణుకుతూ ఆహ్వానించారు. ఆ విషయం అతడు జ్ఞాపకం చేసుకొని మీ పట్ల ఉన్న వాత్సల్యాన్ని పెంచుకున్నాడు. నేను మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించగలను. అందుకు నాకు ఆనందంగా ఉంది. 2 కొరింథీలకు 8. సోదరులారా, మాసిడోనియా దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. వాళ్ల కష్టాలు వాళ్లను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్లు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్లలో చాలా ఆనందం కలిగి వాళ్లు ఇవ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. వాళ్లు ఇవ్వగలిగింది స్వయంగా ఇచ్చారు. అంతేకాదు, తాము ఇవ్వగలిగిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. విశ్వాసులైన వారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్లు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్లు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తరువాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు. ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించుమని వేడుకున్నాము. మీరు చేయాలనుకున్న ఈ సేవా కార్యాన్ని అతడు పూర్తి చేశాడు. మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరినీ మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరినీ మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించటం లేదు, ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. మన యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైన మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేశాడు. ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా ఇవ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్లలో మీరే ప్రథములు. కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చేయటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చేయండి. మీకు ఇవ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. మీ మీద భారం మోపి ఇతరుల భారం తగ్గించాలని కాదు, కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కనుక అవసరమున్నవాళ్లకు మీరు సహాయం చేయటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు, అప్పుడు సమంజసంగా ఉంటుంది. లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు,
ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు, తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.
మీ పట్ల నాకున్న చింతనే దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. అతని వెంట ఇంకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. పైగా అతడు మా వెంట ఉండి మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్లాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీ కానుక ప్రభువు మహిమ కోసం తీసుకువెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం. ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా ఇస్తాము. ప్రభు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము. అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్లతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలాసార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటం వల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది. ఇక తీతు విషయమా, అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు, నాతో కలిసి పనిచేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్లు. అందువల్ల మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్లకు రుజువు చేయండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్లకు చూపండి. అలా చేయటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి. 2 కొరింథీలకు 9. భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. సహాయం చేయాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు పోయిన సంవత్సరం నుండి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియా ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్లలో చాలామందిని ప్రోత్సాహపరిచింది. వాళ్లు కార్యనిర్వహణకు పూను కొన్నారు. ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్దేశ్యం. మీరు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు, కనుక సోదరుణ్ణి పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియా వాళ్లు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాక మీపై ఇంత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది. కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్లు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగు చేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక ఆనందంగా ఇచ్చినట్లు అందరికీ తెలుస్తుంది. కొంచెముగా విత్తేవాడు కొద్ది పంటను మాత్రమే పొందుతాడు. అదేవిధంగా ఎక్కువగా విత్తేవానికి పంట కూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకోండి. ఆనందంగా ఇచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ కొనుక్కోకుండా ఇవ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకుని ఇవ్వాలి. అప్పుడు దేవుడు మీకవసరమున్న దానికన్నా ఎక్కువే ఇస్తాడు. మీకు అవసరమున్నవన్నీ అన్నివేళలా మీకు లభించేటట్లు చేయటమే కాకుండా సత్కార్యాలు చేయటానికి కావలసినవి సమృద్ధిగా ఇస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాశారు,
అతడు పేదలకు ధారాళంగా ఇచ్చాడు, అతని నీతి చిరకాలం ఉంటుంది.
రైతుకు విత్తనాలు తినటానికి ఆహారము ఇచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు ఇస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. మా ద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకుని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు, దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్లతో మాత్రమే కాక అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుడు మీపై ఇంత కరుణ చూపినందుకు వాళ్లు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. దేవుడు ఇచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము. 2 కొరింథీయులకు 10. క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట దయ పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. కొందరు నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉంటుందని అంటున్నారు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకికంగా జీవిస్తున్నామని అనుకునేవాళ్లతో కూడా ధైర్యంగా మాట్లాడనవసరం లేదు. మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నా ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లు యుద్ధం చేసినట్లు మేము చేయము. మేము ఉపయోగించే ఆయుధాలు ఈ ప్రపంచంలోని వాళ్లు ఉపయోగించేవి కావు. కాని శత్రువుల కోటలను పడగొట్టగల దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది. మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను దాంభిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము. మిమ్మల్ని అందరినీ విధేయులుగా చేశాక అవిధేయతతో ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాము. మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందినవాళ్లమని గమనించాలి. మిమ్మల్ని నాశనం చేయటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకోవటానికి సిగ్గుపడను. నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. ఎందుకంటే కొందరు అతని లేఖలు బలంగా ముఖ్యమైనవిగా కనిపిస్తాయి, కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు, మాటలు నిస్సారంగా ఉంటాయి అని అంటారు. వాళ్లు మేము దూరంగా ఉండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకుంటామని గమనించాలి. ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్లతో పోల్చుకోము. తెలివిలేని వాళ్లు తమ గొప్పతనాన్ని తామే కొల్చుకుంటూ తమతో తమను పోల్చుకుంటారు. మేము ఇతర విషయాల్లో గొప్పలు చెప్పుకోము, కాని దేవుడు మాకప్పగించిన విషయంలో గొప్పలు చెప్పుకోవటం మానము. ఆ విషయాలు మీకు కూడా చెప్పాము. మేము మా హద్దులు మీరిపోవటం లేదు. మీరు ఆ హద్దుల్లో ఉన్నారు. కనుక మేము క్రీస్తు సువార్త తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. మేము మా హద్దులు మీరలేదు. లేక మేము ఇతరులు చేసిన కార్యాల్ని గొప్పగా చెప్పి మా హద్దులు దాటిపోలేదు. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. మేము చేస్తున్న సేవా కార్యం మీ ద్వారా నలువైపులా వ్యాపించాలి. దైవ సందేశాన్ని మీ ప్రాంతంలోనే కాక మీకు ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా ఉద్దేశం. ఇతరులు తమ ప్రాంతాల్లో ఇదివరకే చేసిన కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని మాకు లేదు. కాని గర్వించాలనుకున్నవాడు ప్రభు విషయంలో గర్వించాలి అని వ్రాయబడింది. ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో వాడే యోగ్యుడవుతాడు. కాని తనకు తాను యోగ్యుడని చెప్పుకునేవాడు యోగ్యుడు కాడు. 2 కొరింథీయులకు 11. నా తెలివి తక్కువ తనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేశాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహుకరించాలని అనుకున్నాను. సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాల వల్ల హవ్వ మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనసులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తు పట్ల ఉన్న భక్తి పవిత్రమైంది, సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవ సందేశానికి ఆత్మకు వ్యతిరేకంగా దైవ సందేశాన్ని ఆత్మను ఎవరైనా ఇస్తే మీరు వాటిని అంగీకరిస్తారు. ఆ గొప్ప అపోస్తులల కన్నా నేను కొంచెము కూడా తక్కువ కానని అంటున్నాను. మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేశాము. దైవ సందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత ఇచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చేయటం పాపమా? ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. నేను మీతో ఉన్నప్పుడు ఎవరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియా నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇక ముందు కూడా మోపను. దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవడు నన్నాపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెబుతున్నాను. ఎందుకు? మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు. వాళ్లు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ల ఉద్దేశం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లు గర్వించటానికి కారణం లేకుండా చేయటానికి నేను చేస్తున్నది చేస్తూ పోతాను. అలాంటి వాళ్లు దొంగ అపోస్తులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపోస్తులల వలె నటిస్తారు. దీనిలో ఆశ్చర్యమే లేదు. సైతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. మరి సైతాను సేవకులు నీతిమంతుల వలె నటించటంలో ఆశ్చర్యమే లేదు. చివరన వాళ్లు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు. నన్నొక తెలివి తక్కువ వానిగా పరిగణించవద్దని మళ్లీ చెబుతున్నాను. మీరు నేను తెలివి తక్కువ వాణ్ణని అనుకుంటే తెలివిలేని వాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. అందరూ లౌకికుల వలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు, కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. మీరు బుద్ధిమంతులయుండి తెలివిలేని వాళ్ల పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. మిమ్మల్ని బానిసలుగా చేసుకున్నవాళ్ల పట్ల, దోచుకునేవాళ్ల పట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ల పట్ల, మిమ్మల్ని అణిచిపెట్టేవాళ్ల పట్ల, మీ చెంప మీద కొట్టిన వాళ్ల పట్ల మీరు సహనం చూపుతారు. వాళ్లలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది. ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేను ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. వాళ్ళు హెబ్రియులా, నేను కూడా హెబ్రియుణ్ణి. వాళ్ళు ఇస్రాయేలీయులా, నేను కూడా ఇస్రాయేలీయుడను. వాళ్ళు అబ్రహాము వంశీయులా, నేను కూడా అబ్రహాము వంశీయుణ్ణి. వాళ్ళు క్రీస్తు సేవకులా. ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్లకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్లకన్నా ఎక్కువ కష్టించి పనిచేశాను. వాళ్లకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్లాను. వాళ్లకన్నా తీవ్రమైన కొరడా దెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను. యూదులు నన్ను 5 సార్లు 39 కొరడా దెబ్బలు కొట్టారు. 3 సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు. 1 సారి రాళ్లతో కొట్టారు. 3 సార్లు పడవ పగిలి 1 రాత్రి 1 పగలు సముద్రం మీద గడిపాను. విరామం లేకుండా ప్రయాణం చేశాను. ఆ ప్రయాణాల్లో నదుల వల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగల వల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయుల వల్ల ప్రమాదం కలిగింది. యూదులు కాని వాళ్ల వల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరుల వల్ల ప్రమాదం కలిగింది. నేను కష్టాలు ఎదుర్కొని కష్టించి పనిచేశాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులంటే ఏమిటో తెలుసుకున్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. ఇవే కాక సంఘాల కొరకు నేను ప్రతిరోజు దిగులు పడుతుంటాను. మీలో ఒకడు బలహీనుడైనప్పుడు నేను బలహీనుడను కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చేయటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా? నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకుంటాను. యేసు ప్రభువుకు, తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. నేను డెమస్కస్లో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీద నుండి క్రిందకి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను. 2 కొరింథీయులకు 12. లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకుంటూ పోవాలి. ప్రభు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. 14 సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి 3వ ఆకాశమునకు తీసుకువెళ్లాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్లాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్లాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్లాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు ఇతణ్ణి పరదైసునకు తీసుకువెళ్లాడు. అక్కడ అతడు పవిత్రమైన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. నేను అతన్ని గురించి గర్వంగా చెప్పుతున్నాను, కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకుంటాను. ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా నేను ఎప్పుడూ నిజం చెబుతాను, కనుక తెలివిలేని వాణ్ణని అనిపించుకోను. నేను చెప్పిన వాటికన్నా, చేసిన వాటికన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకుంటాను. దేవుడు కనుపరచిన ఈ గొప్ప విషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సైతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ ముల్లు తీసివేయమని ప్రభుతో 3 సార్లు మొరపెట్టుకున్నాను. కాని ప్రభు నాతో, నీకు నా అనుగ్రహం చాలు, నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో గర్వంగా చెప్పుకుంటాను. అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను. నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను, కానీ దీనికి మీరే కారకులు. నేను ఏమీ కాకపోయినా ఆ గొప్ప అపోస్తులల కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. అపోస్తులుడని అనిపించుకునుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేశాను. అవి నేను మీకోసం పట్టుదలతో చేశాను. నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయములో తప్ప ఇతర సంఘాల కన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి. ఇక ఇప్పుడు 3వసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడబెట్టరు, కానీ తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడతారు. అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. నన్ను మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా? అది అలా ఉండనివ్వండి. నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు, కాని నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకున్నానని కొందరు అనవచ్చు. నేను పంపిన మనుషుల్లో ఎవరినైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకున్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ల ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకున్నానా? నేను తీతును మీ దగ్గరకు వెళ్ళుమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచలేదు కదా? వంచాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు. మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకుంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా, మీ విశ్వాసాన్ని దృఢపరచాలని మేము ఇవి చేస్తున్నాము. ఎందుకంటే మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకున్నట్లు మీరు, మీరనుకున్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, కుసగుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తుంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ల వల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది. 2 కొరింథీయులకు 13. 3వసారి మీ దగ్గరకు వస్తున్నాను. ప్రతి విషయం 2 లేక 3 సాక్ష్యాలతో రుజువుపరచాలి. నేను 2వసారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని ఇదివరకే హెచ్చరించాను. నేను ఇప్పుడు మీ సమక్షంలో లేను, కనుక మళ్ళీ చెప్తున్నాను. కనుక నేను ఈసారి వచ్చినప్పుడు ఇది వరలో పాపం చేసిన వాళ్లను, ఇప్పుడు పాపం చేసిన వాళ్లను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు, అయినా దైవశక్తి వల్ల జీవిస్తున్నాడు. అదేవిధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము. మీరు నిజమైన విశ్వాసులా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసుక్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. మీరు ఏ తప్పు చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు, కానీ మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనబడకపోయినా మీరు మంచి చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము, అన్నీ సత్యం కొరకే చేస్తాము. మీరు బలంగా ఉంటే మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు ఇవి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి ఇచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు. తుదకు సోదరులారా, పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చేయండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు. పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరూ తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక.